അമജ്ഞാനഭിനന്ദ്യം ജ്ഞാനജനശലാകയാ ചക്ഷുർമിതം യേന തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. ശ്രീചൈതന്യമനോഭീഷ്ടം സ്ഥാപിതം യേന ഭൂതലേ സ്വയം രൂപകദാമ്യം ദദാതി സപദാന്തികം. വംശാകൽപ്പതരുഭ്യശ്ച കൃപാസിന്ധുഭ്യേവ ച പതിതാനാം പാവനേഭ്യോ വൈഷ്ണവേഭ്യോ നമോ നമഃ. ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രഭോ നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈത ഗദാധര ശിവാസദി ഗോഭക്തവൃന്ദ. ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ, ഹരേ രാമ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ. ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ. ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ. ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ. Today we are going to discuss from the third verse of the ninth chapter of Bhagavad Gita as it is. There are many young boys, and I'll try to make our presentation relevant for them, that will carry them with greater faith and determination in the process of bhakti. So those of you who are very experienced in Krishna consciousness, you may not find this lecture at the level that you might like it, but purposely I'm going to speak to younger people. Is that all right? I'm going to gear my speech to the needs of the younger section of the population here.
Hare Krishna.
Hare.
Hare Krishna.
Hare.
Krishna Krishna.
Krishna.
Hare Hare.
Hare.
Hare Rama.
Hare Rama.
Hare Rama.
Hare Rama.
Rama Rama.
Rama.
Hare Hare.
Hare.
So this evening class, Bhagavad Gita class, will be given by His Grace Krishna Smaran Prabhu, who was a professor in IIT Delhi and is a doctorate also. Because most of the time he stays in the United States, Chicago, other parts of the world, he travels and educates all the young boys, mainly the college youth. And from the last few years, he's been coming to Tirupati regularly and educating us how to approach the shastras, how to understand the shastras, and how to apply the shastras in our lives. And for the last few days, he's been giving a series of lectures. He gave in the ninth chapter, number one, and two, the third verse he's giving. That's what he was saying. Mainly in the same flow is going to give the lecture. Because many of you may, newcomers may find it a little bit difficult, but no problems, you'll enjoy it.
ఈరోజు పూజ్య శ్రీ కృష్ణస్వామి ప్రభు చేత ఈ భగవద్గీత ఉపన్యాసం మనం వినబోతున్నాము. ఆయన ఢిల్లీలో ఐఐటీలో ప్రొఫెసర్గా ఆయన ఉండి ఆ తర్వాత అక్కడ డాక్టరేట్ కూడా ఆయన సంపాదించిన తర్వాత ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి యువతరానికి ఆధ్యాత్మిక విద్యను బోధించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ప్రపంచమంతటా కూడా పర్యటిస్తూ చికాగో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటూ యువతరానికి ఎక్కువగా ఆయన ఆధ్యాత్మిక విద్యను బోధిస్తూ వాళ్ళని చక్కగా మంచి భక్తులుగా తయారు చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మన తిరుపతికి వస్తున్నారు ఆయన. మనకు కూడా ఈ ఆధ్యాత్మిక విద్యను చక్కగా బోధిస్తూ శాస్త్రాన్ని ఎట్లా ఆశ్రయించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి, ఈ విషయాలను కూడా మనకు నేర్పిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మనకి భగవద్గీత 9వ అధ్యాయంలో ఉపన్యాసం చెప్తున్నారు. 1వ శ్లోకం 2వ శ్లోకం అయిపోయింది, ఇది 3వ శ్లోకం. ఈ 3వ శ్లోకానికి సంబంధించి మనకి చక్కగా ఈ రోజు ఉపన్యాసం చెప్పబోతున్నారు. అయితే కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు కొత్త వాళ్ళు చెప్పేటువంటిది మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఏంటంటే దీన్ని శ్రద్ధగా వినడం వల్ల మీకు విశ్వాసము అదేవిధంగా పట్టుదల భక్తులు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి
చెప్తున్నారు.
తొమ్మిదో మొత్తం మాకు చెప్పేసేయండి అని చెప్పి అడిగాం. అంత అలా అడిగితేనే రెండు శ్లోకాలు చెప్పారు. అక్కడికి రెండు శ్లోకాలు కూర్చొని ఈ రోజు మూడో శ్లోకం పట్టుకున్నారు.
హరే కృష్ణ, హ్యావ్ ఎ నైస్ టైం. హరి బోల్.
హరే కృష్ణ.
Then we can recite together this verse. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. అశ్రద్ధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అశ్రద్ధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అశ్రద్ధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని.
ట్రాన్స్లేషన్.
Those who are not faithful in this devotional service cannot attain me, O conqueror of enemies. Therefore, they return to the path of birth and death in this material world.
ఓ శత్రుంజయుడా, ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవ ఎందు శ్రద్ధలేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగమునందలి జనన మరణ మార్గమునకే మరలా తిరిగి వచ్చరు.
This is a long purport, so I'm not reading, because if I read, then he will read the translation. We will be spending a lot of time. So I'm going to take the essence of the purport and discuss it. Faith is a natural quality of the soul. In its pure state, the spirit soul has faith in the Supreme Lord alone. That is a transcendental, in transcendental goodness. As the living entity wants to enjoy independence of Krishna, as he desires to do that, then he is thrown within the material energy and his heart is infected by the modes of nature. Goodness, passion and ignorance. And his faith also accordingly gets disturbed. Instead of having faith in the Supreme Lord directly, he begins to have faith in his own powers and what he feels is comfortable for him, convenient for him, according to the modes of nature that he has acquired. So those who are in goodness, they tend to worship demigods, and those who are in the Bhagavatam, we find an explanation that those who are in goodness, they worship Lord Vishnu, those who are in passion, they worship the demigods, and those who are in ignorance, they worship the demons. But in Bhagavad Gita, Krishna says slightly differently, because he is talking about the materialistic consciousness versus someone who is striving for liberation, one who is striving for the spiritual path. Though he is not yet in transcendental goodness, he lives the life of goodness and his faith naturally goes to Lord Vishnu. But those who have material desires, that is the lower end of the spectrum of goodness, they tend to worship the demigods, not the Supreme Personality of Godhead. And those who are in passion, they worship, you know, human beings and so on. And those who are in ignorance, they worship demons, evil spirits, ghosts. In other words, the black art, you know, black magic and so on. So depending on the condition of the heart, our faith becomes accordingly perverted. Because in the transcendental goodness or pure goodness, in the pure condition of the living entity, his faith is absolutely pure, unflinching faith in the Supreme Lord. In fact, that strong unflinching faith manifests in the form of Krishna prema. There is so much love for Krishna in that that faith is characterized by complete selfless love for Krishna. The faith in Krishna is so strong that Lord Chaitanya Mahaprabhu describes that faith as Ashtishava Padaratam Pinashtamam Adarshanam Marmahatam Kurothuva Ithatatava Vidadatu Lampato Matrananathasu Sevanapara. My dear Lord, whether you are present before me or not, whether you know, fulfill my desires to see you or not, whether you treat me with kindness or just the opposite, you should always remain my worshipful Lord unconditionally. So that is the condition of faith in pure goodness, characterized by prema. But when we deviate from pure goodness and get infected by the modes of nature, our faith gets disturbed to such a degree that one may even worship a dog. Sometimes people do. In Western countries, they have to carry a plastic bag with them when they take their dogs out for walks, because they have a law that if your dog passes through, then you have to clean it up. So these people who have dogs, they take the dogs out for walk and they carry a plastic bag, and as the dog is passing through, they hold it like this. So to such a serious degree, one's faith can get disturbed depending on the modes of nature.
విశ్వాసం అనేటువంటిది ఆత్మకు ఉండేటువంటి సహజ లక్షణము. సహజమైన స్థితిలో ఆత్మకి భగవంతుని పట్ల మాత్రమే విశ్వాసం ఉంటుంది, పూర్తి విశ్వాసం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా స్వతంత్రంగా భోగించాలనే భావన ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు జీవుడు భౌతికమైనటువంటి జగత్తులోకి పతనం అవుతాడు. పతనం అయినప్పుడు త్రిగుణాల్లో పడిపోతాడు. త్రిగుణాల్లో పడిపోయినప్పుడు అతనికి విశ్వాసం కూడా త్రిగుణాలకు అనుసంధానంగా రకరకాలుగా కలచెందుతుంది. ఆ విశ్వాసం భగవంతుని పట్ల ఉంచకుండా త్రిగుణాలకు అనుగుణంగా తనకు స్వశక్తిని నమ్ముకొని దాని ప్రకారంగా తనకి ఎక్కడ సౌకర్యం ఉంటే, ఏ గుణంలో సౌకర్యం ఉంటే ఆ గుణం ప్రకారంగా తన విశ్వాసాన్ని పెంచుకుంటాడు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి వాళ్ళు సత్గుణంలో ఉండేటువంటి వాళ్ళు దేవతలను పూజిస్తారు. భాగవతం ప్రకారంగా చూస్తేనేమో సత్గుణంలో ఉండే వాళ్ళు విష్ణువుని పూజిస్తారు, రజగుణంలో ఉండే వాళ్ళు దేవతలను పూజిస్తారు, తమోగుణంలో ఉండే వాళ్ళు రాక్షసులను పూజిస్తారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, సత్గుణంలో ఉండే వాళ్ళు దేవతలను పూజిస్తారు. అదేమిటి అంటే, సత్వగుణంలో ఉండి కూడా విష్ణువుని చేరాలనేటువంటి ఉద్దేశంతో ఉండి, నిజమైనటువంటి సత్వగుణంలో శుద్ధ సత్వంలో లేకపోయినా కానీ సత్వగుణంలో ఉంటూ నిస్వార్థంగా విష్ణువుని సేవించాలనే భావన కలిగిన వాళ్ళు విష్ణువునే పూజిస్తారు. నిస్వార్థంగా విష్ణువుని సేవించాలనేటువంటి భావన కానీ నమ్మకం కానీ లేని వాళ్ళు సత్వగుణంలో ఉంటే కూడా దేవతను పూజిస్తారు. భగవద్గీత ప్రకారంగా రజగుణంలో ఉన్నవాడు మానవుని పూజిస్తాడు, తమగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాక్షసుల్ని, భూత ప్రేత పిశాచాల్ని సేవిస్తాడు. క్షుద్ర పూజలు, వీళ్ళ చేతబళ్ళు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ విశ్వాసం అనేటువంటిది అందుకే చాలా ముఖ్యమైనటువంటిది. అదేమవుతుందంటే, జీవుడికి సహజమైనటువంటి శుద్ధ స్థితిలో విశ్వాసం కేవలం భగవంతుని పట్లే ఉంది, అచంచలమైన విశ్వాసం. దాన్ని శుద్ధమైన ప్రేమ అని కూడా అంటారు. శుద్ధమైన ప్రేమ అంటే అచంచలమైన విశ్వాసమే. అది జీవుడికి కృష్ణుడి పట్ల ఉన్నది. ఎప్పుడైతే అతనికి ఈ విధంగా భోగించాలనే భావన వచ్చిందో, ఆ విశ్వాసం అనేటువంటిది త్రిగుణాలకు అనుగుణంగా పడి దెబ్బతింటూ ఉంది. ఒక్కొక్కసారి జీవుడికి విశ్వాసం అనేది ఎంతగా దెబ్బతింటుంది అంటే, భగవంతుని నుంచి వైదొలిగిన తర్వాత చివరికి కుక్కలకు సేవ చేసుకునేంత స్థితికి దిగజారిపోతుంది విశ్వాసం. ఇది సత్యం అన్నమాట. పాశ్చాత్య దేశాల్లో మీరు చూస్తే కుక్కల్ని బయట షికారుకి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్లాస్టిక్ సంచి కూడా చేతిలో తీసుకెళ్తారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఒక షరతు ఒకటి ఉంది. ఏమిటంటే, మీరు కుక్కల్ని బయటకు తీసుకెళ్లినప్పుడు మీ జంతువులు కానీ మలమూత్రాలు విసర్జించినాయంటే ఎవరు మీ జోలికి రారు, మీరే శుభ్రంగా దాన్ని శుభ్రం చేయాలి. అందువల్ల ఏంటంటే, వాళ్ళు మళ్ళీ ఆ కష్టం అనేది లేకుండా ప్లాస్టిక్ సంచి ఒకటి సంకన పెట్టుకెళ్ళి, ఎప్పుడైతే వాళ్ళు కుక్క షికారు చేయడానికి వెళుతున్నప్పుడు మలమూత్రాలు విసర్జిస్తుందో వెనకాల పోయి సంచి పట్టుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోతుంది విశ్వాసం భగవంతుని పట్ల ఒకసారి కనుక విశ్వాసం వేయగలిగిందంటే, తిమిళంలో పడింది అంటే, ఆ విశ్వాసం అక్కడికి అదోగత అవుతుంది అన్నమాట.
సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ వి ఆర్ కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ ప్యూర్ భక్తి, వీ హ్యావ్ బి వెరీ కేర్ఫుల్ విత్ హోమ్ యూ అసోసియేట్. ఇఫ్ యూ అసోసియేట్ విత్ ఫెయిత్లెస్ పర్సన్స్, దెన్ వీ బికమ్ ఇన్ఫెక్టెడ్ బై సచ్ ఫెయిత్లెస్నెస్ and faithlessness in the Supreme Lord. That doesn't mean you are completely faithless. You will have to have some faith. Your faith will go to politicians, scientists, you know, material arrangements, bank balance, economic development, or, you know, even to animals like dogs and cats and so on. Some people have nine cats in the house, thinking that just like the cats have so many lives, I will also have so many lives. They have this theory. Cats have many lives, they think. There is an English proverb, cats have many lives. So therefore they keep cats at home with the idea that my life will also be extended by having cats at home.
Krishna Chaitanyan abhivruddhi chesukunnatundi vyakti vishwasa vishayamlo jagratha vahinchi vishwasa rahitulainatundi vallato సాంగత్యం చేయకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఏమవుతుందంటే అతనికి భగవంతుని పట్ల విశ్వాసం లేకుండా పోతుంది. అతనికి విశ్వాసం లేకుండా పోదు, భగవంతుని పట్ల విశ్వాసం లేకుండా పోతుంది, కానీ మిగతా వాళ్ళ పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. ఏ రాజకీయ నాయకుల మీదనో, ఏ శాస్త్రవేత్తల మీదనో, లేకపోతే ఏ ధనం మీదనో, భౌతికమైనటువంటి సంపదల మీదనో, చివరికి కుక్కల మీదనో, పుల్లుల మీదనో విశ్వాసం పెంచుకుంటాడు అన్నమాట. కారణం ఏంటి అంటే ఆ సాంగత్యమైనటువంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. విశ్వాసం లేనటువంటి సాంగత్యం చూసుకుంటే మనకి చివరికి భగవంతుని పట్ల విశ్వాసం పోయి ఇలాంటి వాటి పట్ల విశ్వాసం వస్తుంది. కొంతమంది ఇంట్లో ఒకటి రెండు కాదు, 9 పిల్లలు పెట్టుకుని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇది ఒక సామెత అనమాట. పిల్లలు ఎన్ని ఎక్కువ ఉంటే మీకు అంత ఎక్కువ ఆయుష్ ఉంటుందని ఏదో ఒక సామెత ఉంది. ఆ నమ్మకంతో ఏంటంటే, ఆ గుడ్డి నమ్మకంతో వాళ్ళు 9-10 పిల్లలు పెట్టుకుంటారు. వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే మన ఆయుష్ పెరుగుతుంది దీనివల్ల అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి.
సో right from childhood we are taking the association very seriously of atheistic persons. We are sent to school, we keep on hearing from them how modern education is free from the element of faith, you know, everything in science is tested and verified, and therefore you should have faith in science but you should not have faith in God because it's all superstitious. There is no proof of God. Can you show me God? Like that they create doubts in the minds of even faithful persons by injecting systematically a lack of faith in the hearts of young impressionable people.
Vellu em chesaru ante manamu chadukuneteppudu chinnappudu nunchi kuda manam em chesam ante ento nijayithiga nastikulu daggara avishwasam anetundi baaga nerchukunnam. చిన్నప్పటి నుంచి చదువుల్లో మనం బాగా అవిశ్వాసాన్ని క్రమేపీ ఒక్కొక్క మెట్టి మనలో ఎక్కిస్తూ వచ్చారనమాట. మనలో విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినా కానీ ఆ చదువుల వల్ల అవిశ్వాసం అనేటువంటిది పెరిగిపోయింది. ఎవరి పట్ల అంటే భగవంతుని పట్ల. మరి విశ్వాసం దేని పట్ల అంటే సాంకేతిక పరిజ్ఞానం పట్ల, భౌతికమైనటువంటి విజ్ఞానం పట్ల. భౌతికమైన విజ్ఞానం అంతా కూడా ప్రయోగం చేయబడి నిరూపించబడినటువంటిది కాబట్టి దీని మీద విశ్వాసం పెంచుకోవాలి. భగవంతుడు అనేవాడు ఎంత కూడా కృత్రిమైనటువంటి విషయం, అది ఊహాజనకమైనటువంటి విషయం, అది దాని మీద ఎందుకు విశ్వాసం పెంచుకోవాలి? భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నిజంగా చూపించండి, నిరూపించండి, ఇలాంటి సందేహాలన్నీ కూడా మన బుర్రలో ప్రవేశపెట్టి అవిశ్వాసాన్ని బాగా పెంచుకుంటూ వచ్చారనమాట. ఈ అవిశ్వాసంలో ఏమైందంటే క్రమేపీ మనలో ఉన్న విశ్వాసం కాస్త పోయి ఆ స్థానంలో బాగా భగవంతుని పట్ల అవిశ్వాసం చోటు
చేసుకుంది. And although the scientists claim that in science there is no element of faith, there is a lot of faith in science, element of faith in science. For example, you have to have faith that the scientist is measuring the data properly. You have to have faith that he is honestly reporting it. You have to have faith that it is honestly disseminated. You have to have faith that other people are reproducing the same data. Because in science you are supposed to reproduce the same experiments in different places. So there is one level of faith in the persons who are measuring it and reporting it. that they are actually truthful. But even more important than this, there is faith that the assumptions of science are correct. The scientific work is largely dependent on a number of fundamental assumptions or postulates. I'll go through that next.
విశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ఒక అంతర్భాగం లాంటిది. అది లేకుండా ఎవరు జీవించలేరు. మనం శాస్త్రవేత్తల పట్ల కానీ వాళ్ళు చేసే పరిశోధనల పట్ల కానీ మన విశ్వాసం అనే దానికి చోటు లేదు, అంతా కూడా సాక్ష్యాల నిరూపణతో మేము చూపిస్తామని అన్నా కానీ శాస్త్రవేత్తల విషయంలో కూడా మనకి విశ్వాసం అనేది అనేక సందర్భాల్లో చూపిస్తున్నాం. అతను సేకరించే సమాచారం మీద విశ్వాసం ఉంది మనకి, దాన్ని అతను వేరే చోట తెలియజేస్తాడు సిద్ధాంతాలు ఇవి అని, అది విశ్వాసం ఉంది. అతను తెలియజేసిన సిద్ధాంతాల ప్రకారంగా అనేక చోట్ల మళ్ళీ ప్రయోగాలు చేస్తారు, దాని మీద మనకు విశ్వాసం ఉంది. ఇలా అనేక చోట్ల శాస్త్రవేత్తల యొక్క విషయంలో మనం విశ్వాసం ఉంచుతున్నాం. సరే, అతని సమాచారాన్ని సేకరించడం మనకి ఇవ్వడం అనేది నిజాయితీగా చేశాడు, దాని మీద మనం విశ్వాసం పెట్టుకున్నాం అనుకున్నాం. ఇంకొకటి ముఖ్యమైనది, దానికన్నా అసలు అతని ముందు ప్రయోగం చేసేటప్పుడు కూడా ఎన్నో విధాలైన విషయాలని విశ్వాసంతో తీసుకుంటాడనమాట. అది నిజమో కదా అతనికి తెలియదు, కానీ ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి విశ్వాసంతో తీసుకుంటాడు ప్రయోగం చేసే ముందుగా. అదేంటనేది మనం చూద్దాం.
సో ఫండమెంటలీ దిస్ మే బి అ లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ బికాస్ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ దోస్ హూ హ్యాడ్ సమ్ ట్రైనింగ్ ఇన్ సైన్స్. It is important to lose your faith in science. As long as you have faith in science, you cannot possibly have faith in God at the same time. Because if you have faith that life has come from chemicals, it is impossible for you to have faith at the same time that God has created life. Similarly, if you have faith that the universe has come from the Big Bang theory, then simultaneously you cannot believe that God has created the universe. These are fundamentally contradictory hypotheses. Creation by God versus creation by a natural process such as the Big Bang theory.
ఎందుకని చెప్పడమంటే ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము, అర్థం కాకపోయినా కొంచెం మీరు భరించాలి. కానీ ఎవరికైతే భౌతికమైనటువంటి విజ్ఞానం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటిది అర్థమవుతుంది. ఇంకొకటి, ఎవరికైతే భౌతికమైనటువంటి విజ్ఞానం పట్ల అవగాహన ఉందో వాళ్ళు చాలా ముఖ్యంగా దీన్ని వినాలి. ఈ విధంగా విని వాళ్ళు నేర్చుకునేటువంటి విజ్ఞానం పట్ల విశ్వాసాన్ని కోల్పోవడం మంచిది. ఎందుకని మంచిది, ఎంతవరకైతే భౌతికమైన విజ్ఞానం పట్ల మనకు విశ్వాసం ఉంటుందో అంతవరకు భగవంతు మీద మనం విశ్వాసం ఉంచలేము. రసాయన పదార్థాల నుంచి జీవం వస్తుందని చెప్పి చెప్తున్నారు, దాని మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి భగవంతు నుంచి ఆ జీవం వస్తుంది అనేటువంటిది విశ్వసించలేడు. పదార్థపు విస్ఫోటనం వల్ల ఈ మొత్తం సృష్టి అనేటువంటిది ఏర్పడిందని చెప్తున్నారు. దీని మీద విశ్వాసం పెట్టిన వాడికి భగవంతుని చేత ఈ సృష్టి అనేటువంటిది సృష్టించబడింది అనేటువంటి విషయం మీద విశ్వాసం ఉంచలేడు. ఎందుకంటే ఈ రెండు విరుద్ధమైనటువంటి విషయాలు. ఒక పక్కన భగవంతుని సృష్టిని సృష్టికార్యం చేస్తూ ఉంటే, ఇంకో పక్కన ఏమంటున్నారంటే పదార్థపు విస్ఫోటనం వల్ల సృష్టి వచ్చింది అని చెప్తున్నారు. ఈ రెండు విషయాల్లో ఒకదాని మీద మనం విశ్వాసం పెడితే ఒకదాని మీద ఉంచలేము. కాబట్టి భౌతిక విజ్ఞానం మీద విశ్వాసం కోల్పోవడం మంచిది.
Modern science assumes that all phenomena, all physical phenomena can be expressed in mathematical language. In other words, everything is measurable. This is one of the assumptions. Another assumption of modern science is that you can always break down any phenomena into simpler and simpler phenomena, and thus describe very complicated phenomena as superposition of multiple simple phenomena. This is called reductionism. And the third assumption of modern science is that these laws, the physical laws which are describable in mathematical language, are immutable. They cannot be changed. They are applicable for all time and all space. So all these fundamental assumptions of science, based on which the entire field of science and technology is based, are non-provable in principle. But we still take the words of the scientists as if they have actually proven these things.
అధునాతన భౌతిక విజ్ఞానం ముఖ్యంగా మూడు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తోంది. మొత్తం ఈ సాంకేతిక పరిజ్ఞానం కానీ, ప్రయోగాలు కానీ, పరిశోధన అంతా కానీ ఈ మూడు సిద్ధాంతాల మీద ఆధారపడి జరుగుతున్నాయి. అదేమిటి అంటే, మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడాను దానిని మనము గణిత శాస్త్రంలోకి తీసుకుని లెక్కల్లోకి తీసుకోవచ్చు. నీకు బాగా అర్థంగా చెప్పాలంటే ఏమైనా సరే మనము దానిని లెక్కించవచ్చు, దానిని కులమానవులు మనము చెప్పవచ్చు అంటారు. రెండవది ఏమంటారంటే ఏదైనా ఒక పెద్ద దృష్టాంతం ఉంది, దానిని మనము చిన్న చిన్న దృష్టాంతాలుగా విడగొట్టడం ద్వారా పెద్ద దృష్టాంతం యొక్క లేదా పెద్ద ప్రయోగం యొక్క అంశాన్ని మనము తాత్కాలికమని చెప్పచ్చు. ఎందుకంటే దాన్ని చిన్న చిన్న ప్రయోగాలుగా సులువుగా విడగొట్టడం ద్వారా పెద్ద ప్రయోగాన్ని మనము మామూలు తాత్కాలికమని నిరూపించవచ్చు. మూడవది ఏంటంటే ఏవైతే భౌతికమైన సూత్రాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కులమానాల్లో వీళ్ళు లెక్కగట్టుంటారు. సూత్రాల రూపంలో ఉంటాయి, ఆ సమీకరణాల రూపంలో ఉంటాయి. ఆ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ సమయంలోనైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి మార్పు లేకుండా అన్ని కాలాల్లో కూడా వర్తించేటువంటివి ఈ సమీకరణాలు అని చెప్పి ఈ మూడు చెప్తారనమాట. ఏ విషయాన్ని సమీకరణాల రూపంలో పొందుపరచవచ్చు, ఏ ప్రయోగానికి సరే చిన్న చిన్న ప్రయోగాలకు విడగొట్టవచ్చు, ఈ సమీకరణాలకు ఎటువంటి మార్పు ఉండదు. దీన్ని ఆధారంగా చేసుకునే అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు పరిశోధనలు అన్ని చేస్తారు. కానీ వీటికి ఎక్కడ కూడాను నిరూపణ లేదు, వీటిని ఎక్కడ కూడా శాస్త్రీయంగా సాక్ష్యం చూపించి నిరూపించినటువంటి లేదు. విశ్వాసంతో ఈ మూడు సిద్ధాంతాలను నమ్మి అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే.
మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ సైన్స్ ఇస్ రెస్టింగ్ ఆన్ దిస్ అసంప్షన్స్. దే థింక్ దట్ సైన్స్ అండ్ సైంటిస్ట్ have actually proven whatever they are assuming. They have never questioned it. Because most of the people, they use television and cars and, you know, hospitals and medical devices and so on, without really questioning the assumptions underlying these technological innovations. So, for most people, the reason they have faith in scientists is not because they have proven so many things, but because they provide gadgets and devices for the day-to-day consumption, cars and planes and television sets and electrical appliances and so on, and they become satisfied with those things because it makes their life somewhat more comfortable. So therefore they conclude that because scientists have found these things, they will also eventually be able to find a solution to all problems of life using technology.
చాలామంది అనుకుంటారంటే శాస్త్రవేత్తలు గాని ఆ శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి భౌతికమైనటువంటి శాస్త్ర విజ్ఞానం కానీ కేవలము ఊహాజనితమైనటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే పొరపాటున శాస్త్రవేత్తలను భౌతిక శాస్త్ర విజ్ఞానం అన్నీ కూడా నిరూపణలతో ప్రయోగాలతో నిరూపించబడి అన్ని సాక్ష్యాలతో నిండి ఉంది అని చెప్పి అనుకుంటారు. కారణం ఏమిటి అంటే శాస్త్రవేత్తలు వీళ్ళకి రకరకాలైనటువంటి పరికరాలన్నీ కూడాను పొందుపరిచారు. ఎందుకంటే విమానం అని, కార్ అని, దూరదర్శన్ అని, వైద్యమని, ఆసుపత్రులని, అందులో వైద్య యంత్రాలని, వీళ్ళకు ఉపయోగించుకోవడానికి రకరకాలైనటువంటి పనిముట్లని, లేకపోతే విద్యుత్ పరికరాలని ఇవన్నీ ఇచ్చారు. వీటి వల్ల ఏంటంటే ప్రజలకు జీవన సౌకర్యం అనేటువంటిది ఇంకొంచెం సౌకర్యంగా ఉంది. దానివల్ల వీళ్ళు ఏమని నమ్ముతున్నారంటే మన యొక్క జీవనానికి సౌకర్యమైనటువంటి పనిముట్లన్నీ వీళ్ళు ఇచ్చారు కాబట్టి, కార్లు విమానాలన్నీ కూడా మనకు పొందుపరిచారు కాబట్టి ఇంకా జీవితంలో ఉన్న అన్ని సమస్యలు కూడా వీళ్ళు ఇదే విధంగా పరిష్కారం కనుక్కుంటారేమో అని చెప్పి శాస్త్రవేత్తల మీద నమ్మకం పెట్టుకుంటారు. కానీ విషయం వీళ్ళకి అర్థం కాదు. శాస్త్రవేత్తలు కానీ భౌతిక శాస్త్ర విజ్ఞానం కానీ ఊహాజనితమైన సిద్ధాంతాలతో మొదలుపెట్టి దాన్ని తయారు చేస్తూ ఉంటారు వస్తువుల్ని అనే విషయం తెలియదు ఎవరికి.
సమ్ ఆఫ్ యూ మే బి వండరింగ్ వై ఐ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుడే. Because I want to teach you what IIT professors teach. Here's a quick entrance exam for you. IIT entrance exam.
ఏంటి ఎన్ని ఏంటి అసలు ఈరోజు తరగతిలో ఈ ఉపన్యాసంలో కూర్చోబెట్టి ఇవన్నీ కూడా మనకు చెప్తున్నారేంటని మీరేమన్నా కొంచెం ఆశ్చర్యపోవచ్చు. కానీ ఏంటంటే ఒక ఐఐటి ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది మీకు కాస్త అర్థం కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్తున్నాను. మీకు ఐఐటీలోకి ఇది ఒక ప్రవేశ పరీక్ష లాంటిది.
దోస్ హు ఆర్ రియల్ సైంటిస్ట్, ఈవెన్ దో దే మే నాట్ బి స్పిరిచువల్, దోస్ హు ఆర్ ఆనెస్ట్ అబౌట్ సైన్స్, దే నో ద డిఫెక్ట్స్ ఇన్ సైన్స్ అండ్ దే డూ అక్సెప్ట్ ఇట్ దట్ సైన్స్ ఇస్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ జస్ట్ ఎ స్ట్రాటజీ ఫర్ అప్రోచింగ్ ట్రూత్, ఇట్స్ నాట్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్. బట్ మోస్ట్ పీపుల్, ఈవెన్ దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టడీ ఆఫ్ సైన్స్, దే డోంట్ నో దిస్. They think that the strategy of science is the truth. For example, I can have different ways of approaching the truth. One approach is through Vedic strategy. Another approach is through Buddhist strategy. Another approach is through, you know, some mundane philosophical strategy. Another approach is through modern science. Generally what happens is the people who follow a certain path, there are certain strategy for understanding the truth, they begin to think that the strategy itself is the truth. This is the problem. The strategy is not the truth, it's a way of understanding the truth. But there are some problems in the strategy, and it limits what you can understand. You can only understand a very small subset of phenomena. For example, the assumption that all phenomena can be expressed in mathematical terms means that everything can be measured. But there are many things which within our experience which we know cannot be measured. Can you say how much pain you have? How much a person loves you? Generally when I ask children, when I deal with children, I ask them, how much do you love me? This much? And then they say, more than that. This much? More than that. This much? More than that. But it's just giving an idea, but you cannot measure how much love. You cannot put a quantity to it. There is no dimension to measure love. Similarly, emotions like anger, emotions like sadness, these cannot be measured, although these are day-to-day experiences that everybody has. So what is the conclusion that modern science would offer? Modern science would say that there is no such thing as anger, there is no such thing as happiness, there is no such thing as love. It's all imagination. But imagination is also something. You should be able to explain at least imagination mathematically. Imagination is also something. So their idea is that it's an epiphenomena of physical processes. It is a byproduct of physical processes, and it is a, you cannot actually, these are, the actual quantities are chemical reactions. Those can be measured. But you cannot measure anger. So what they will do, an angry person, they will take some blood test or something. And the blood will show some chemical response. So, in the future they will draw blood from 1,000 people who are showing the same response, they are all angry.
నిజమైనటువంటి శాస్త్రవేత్తలు నిజాన్ని సత్యంగా ఒప్పుకుంటారు. వాళ్ళకి తెలుసు భౌతికమైన విజ్ఞానం అన్ని విధాలైనటువంటి సమస్యలు పరిష్కారం ఇవ్వలేదు, అసలు భౌతికమైన విజ్ఞానం కూడా పూర్తిగా స్పష్టంగా లేదని తెలిసి ఒప్పుకుంటారు వాళ్ళు. కానీ చాలామంది ఈ సత్యం తెలియనటువంటి వాళ్ళు ఏంటంటే భౌతిక విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తుంటారు కానీ ఇది నిజంగా మనకి సత్యాన్ని చూపించలేదు అనేటువంటి విషయం తెలియదు, తెలియకుండా అందులో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఒక అంశం గుర్తించాల్సింది ఏంటంటే సత్యమైనటువంటిది వేరు, సత్యాన్ని చేరుకునే పద్ధతి అనేది వేరు. వీళ్ళేమనుకుంటారంటే చాలా మంది పొరపాటు సత్యం చేరుకునేటువంటి పద్ధతిని సత్యం అని చెప్పి అనుకుంటారు, అది అక్కడ పొరపాటు అవుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే వైదిక అధ్యయనం ఒకటి ఉంది, భౌతిక అధ్యయనం ఒకటి ఉంది, భౌతిక తత్వాధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు, లేదా భౌతిక విజ్ఞాన అధ్యయనం ద్వారా కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చు. చాలా దారులు ఉన్నాయి, కానీ ఈ దారుల్ని పద్ధతుల్ని చూసి దానినే నిజం అనుకోవడానికి లేదు. ఆ దారులలో పద్ధతుల్లో ఎన్నో లోపాలు ఉంటాయి, అవి పూర్తి అవగాహన సత్యం పట్ల మనకి ఇవ్వలేవు. వీళ్ళు పొరపాటున సత్యాన్ని చూపించే దారినే సత్యం అనుకుంటారు, కానీ సత్యమైనటువంటిది దారికి అతీతంగా ఇంకా చేరుకోవాల్సింది ఉంది అని తెలుసుకోవడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు అన్ని కూడా ఏ విధంగా భావిస్తున్నారంటే, ఇంతకుముందు మనం చెప్తాం ఒక సిద్ధాంతము, ప్రతిదీ కూడా లెక్కల రూపంలో కొలవచ్చు అన్నారు. ఈ సిద్ధాంతమే ఒకసారి ఊహించండి, ప్రతిదీ కూడా లెక్కల్లో మనం కొలవచ్చు అన్నారంటే, ఇప్పుడు ప్రేమను మనం కొలవగలమా? నాకు నీ పట్ల ఎంత ప్రేమ ఉంది, లేకపోతే నీకు నా పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది మనం చూపించగలమా? కోపానికి లేకపోతే విచారానికి ఇలాంటి భావోద్రేకాలకు మనం కొలత చూపించగలమా? అప్పుడప్పుడు చిన్నపిల్లలు వెళ్ళి అడుగుతూ ఉంటాను, ఎంత ప్రేమ ఉంది నీకు నా మీద అని చెప్పంటే, ఇంత అని అంటే కాదు అంటారు, ఇంత అంటే కాదు అంటారు, ఇంత అంటే కాదు. అది ఊరికి నీ చేతులతో చూపించడం కానీ ఇంత అంత అంటే ప్రేమను ఇంత అంత అని చెప్తాము మనం, అవుతుంది అది. దానికి ఉన్న కొలమానం కానీ కొలిసేటువంటి కొలతలు కానీ దానికి ఉన్నాయా? ఉండవు. అలానే కోపం కూడా అంతే. కానీ దీనికి వాళ్ళని చెప్తారంటే శాస్త్రవేత్తలు, అసలు ప్రేమ లేకపోతే ఆనందము కోపము ఇలాంటివి ఏమీ లేవు, ఇలాంటివన్నీ కూడాను ఊహాజనితం మాత్రమే అని చెప్పారు. సరే ఊహాజనితం అనేది ఒకటి ఉంది కదా,
అప్పుడు దానికి ఊహాజించిన లెక్కలేదు నువ్వు చెప్పాలి కదా, అది చెప్పలేకపోతున్నా. అంటే ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటిది, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి బాగా కోపం చూపిస్తున్నాడు అనుకోండి, వాడి చర్మం పొడిచి రక్తం తీసి చూస్తారనమాట. చూసి ఇందులో రక్త కణాలు ఇలా ఉన్నాయి కాబట్టి అతను కోపం చెందాడు, సరే అది గుర్తుపెట్టుకున్నాడు. ఒక 1000 మంది దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో శరీరంలో రక్తం కూడా ఆ రసాయన సంయోగం కనబడింది అనుకోండి, ఆ రసాయన ప్రక్రియలు వాళ్ళ రక్తంలో కనబడింది అనుకో, వీళ్ళు కూడా కోపంలో ఉన్నారని చెప్పి చెప్తారు. వాళ్ళ లెక్కలు ఆ విధంగా ఉంటాయి.
Although you can replicate mathematically the behavior associated with a conscious feeling, you cannot replicate mathematically the feeling itself. That means that practically the entire field of consciousness cannot be understood by modern scientific strategy, because it's outside the previous scientific strategy says that everything has to be mathematically describable. Consciousness cannot be mathematically described. And that means the entire field of consciousness and all its, you know, corollaries are outside the scope of modern science.
ప్రతి ఒక్కటి కూడా మనం లెక్కల రూపంలో కొలవచ్చు అని చెప్పి అంటున్నారు, కానీ మనలో వచ్చేటువంటి చైతన్యం వల్ల వచ్చేటువంటి భావోద్రేకాల్లో శరీరంలో చూపించేటువంటి ప్రవర్తనని, ఆ ప్రవర్తన ద్వారా శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలు కావాలంటే కొలవచ్చు, దానికి సమీకరణాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ చైతన్యాన్ని కొలవలేము, చైతన్యానికి సమీకరణాలు ఏర్పాటు చేయలేము, చైతన్య యొక్క రసాయనిక ప్రక్రియలు అని చెప్పి కొత్తగా ఏమి చూపించలేము. అది భౌతిక విజ్ఞానం చేతిలో లేని పరిస్థితి. వాళ్ళు శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలు చెప్పగలరు, కానీ చైతన్యంలో జరిగేటువంటి మార్పులు వాళ్ళు ఎంతమాత్రం కూడా చెప్పలేరు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చైతన్యానికి సంబంధించిన ప్రతి విషయం కూడా భౌతిక విజ్ఞానానికి పూర్తిగా అతీతమైనటువంటిది అని చెప్పాలి.
సో యు మైట్ థింక్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ద పీపుల్ హూ స్టడీ సైన్స్ దే బిలీవ్ ఇన్ సైన్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది అదర్ వే అరౌండ్. దోస్ హూ నెవర్ స్టడీడ్ ఇన్ సైన్స్ దే హ్యావ్ మోర్ ఫేత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ దోస్ హూ స్టడీడ్ సైన్స్ ఆనెస్ట్లీ.
భౌతిక విజ్ఞానాన్ని అధ్యయనం చేసేవాడికి దాని మీద చాలా విశ్వాసం ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం పొరపాటు. భౌతిక విజ్ఞానాన్ని అధ్యయనం చేసేవాడికన్నా కూడా అతన్ని చూస్తూ అతన్ని అనుసరించే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతనికి ఆ భౌతిక విజ్ఞానం మీద బోల్డంత నమ్మకము, బోల్డంత విశ్వాసం ఉంటుంది. యథార్థంగా దాన్ని అధ్యయనం చేసేవాడికి దానిలో తనతో ఏమిటో తెలుసు, బయట నుంచి చూసేవాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది.
వన్ టైమ్ ఐ గేవ్ ఎ లెక్చర్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ నార్త్ ఇండియా. All Hindi speaking people, nobody knew any English, so I spoke in Hindi, and as part of my lecture I said that how do you know that man has landed on the moon? And one lady, she is about 70 years old, total Brahmin lady, she said, we have seen it on TV, they showed pictures. So I asked her, is it not possible that they could have manufactured these pictures? She was very angry with me. She is probably not even high school pass, but she was having so much faith that definitely man has landed on the moon. And there is no question of any possibility of bluffing. She challenged me in front of about 40 people. What kind of IIT professor you are?
ఒకసారి ఉత్తర భారతదేశంలో గ్రామంలో వెళ్ళి అక్కడ ఉపన్యాసం చెప్తుంటే ఆంగ్లం ఎవరికి రాదని హిందీలో చెప్తున్నాను. చెప్తుండగా మధ్యలో, నిజంగా మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టాడు అనేది నమ్ముతున్నారా మీరు అని చెప్పేసి అంటే, ఒక 70 సంవత్సరాల వృద్ధురాలు ఆవిడ పైకిలేసి, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని చెప్పేసి, ఆమె నిజంగా గ్రామీణ యువతి, ఆమె నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని చెప్పేసి వెంటనే చిత్రపటాలు కూడా చూపించింది. చిత్రపటాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పింది. నిజమే అవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు, మరి నిజంగా వాటన్నింటినీ కూడాను తప్పుగా ఆ విధంగా ఫోటోలు తీసి చూపించే అవకాశం ఉంది కదా, కపటంగా వాటన్నింటినీ కూడా నిరూపించే అవకాశం ఉంది కదా, నకిలీతనం ఉండే అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక మాట అన్నారు అంతే ప్రభు. వెంటనే ఆమె చాలా కోపంతో, మీరు ఎట్లా అంటారు, ఎట్లా భౌతికమైనటువంటి అధునాతన విజ్ఞానాన్ని మీరు ఎలా తప్పుపడతారు, ఖచ్చితంగా మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టాడు అని చెప్పి అంటుంది. ఆమె చదువు చూస్తే హై స్కూల్ చదువు కూడా లేదు, మీరు ఆమె మాట్లాడుతుంది అనమాట గొప్ప విశ్వాసంతో. మీరు ఎట్లా ఐఐటీ ప్రొఫెసర్ గా ఉన్నారు, మీరు చంద్రుడి మీద మానవుడు అడుగు పెట్టేటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా మీరు తూలనాడుతున్నారని చెప్పేసి చాలా కోపం చెందింది ఆమెకు అంత విశ్వాసం.
ఆల్ ది అదర్ పీపుల్ దే ఆల్ అక్సెప్టెడ్ మీ, దే ఆల్ సెడ్ యెస్ వి ఆర్ కన్విన్స్డ్ దట్ మ్యాన్ కుడ్ నాట్ హావ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్. But this lady, till the end, till I left, she was blaspheming me. That she could not accept that man could not have landed on the moon.
ఉపన్యాసం చివరి వరకు కూడా అలానే అంటుంది. మిగతా వాళ్ళంతా ఒప్పుకున్నారు, మానవుడు నిజంగా చంద్రుడి మీద అడుగు పెట్టి ఉండడు అనేటువంటి ప్రభు ఇచ్చినటువంటి వివరణ ద్వారా ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ ఆవిడ మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదే, చివరి వరకు కూడాను నిందిస్తూనే ఉంది. మీరు ఎట్లా అంటారు ఆ విధంగా, మానవుడు ఖచ్చితంగా చంద్రుడి మీద అడుగు పెట్టాడు అని చెప్పి ఆమె అరుస్తూనే ఉంది.
Of course, I thought she is like my mother, she is chastising me, it's all right, I didn't mind it. But I felt very, very amused that here's a lady who has not studied anything, forget science, but she has so much faith in science and technology. That is when I decided that scientists are having such a profound influence, not so much on the scientists themselves, but on those who have not studied science, because they are producing all these gadgets. And people think that they are almost as good as God, practically speaking.
ఆవిడ పెద్దవాడు కాబట్టి తల్లితో సమానంగా అని చెప్పి నేనేమి ఆమె అన్నా కూడా నేను బాధపడలేదు. కానీ విషయం ఒకటి అర్థం చేసుకున్నాను, ఆమె చదువు చూస్తే అసలు మామూలు చదువు కూడా చదవలేదు. అధునాతనమైనటువంటి భౌతిక విజ్ఞానం అనేటువంటిది అందనటువంటి స్థితి ఆవిడకి. కానీ దాని మీద ఆమె అంత విశ్వాసం ఉంచుకుంది, ఖచ్చితంగా శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా చంద్రుడి పైన మానవుడు అడుగు పెట్టాడని ఆమె నమ్ముతుంది. దీని నుంచి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే భౌతిక విజ్ఞానాన్ని పరిశోధన చేసే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళు తోటి శాస్త్రవేత్తల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళు ప్రభావితం చేసింది సామాన్య జనాన్ని. ఎవరికైతే ఆ భౌతిక విజ్ఞానం పట్ల అవగాహన అధ్యయనం లేదో అలాంటి సామాన్య జనాన్ని వీళ్ళు ఎక్కువ ప్రభావితం చేసి నమ్మించేశారు. ఎందుకంటే సామాన్య జనానికి కావాల్సినటువంటి పరికరాలు సాధనాలన్నీ కూడా వాళ్ళు చేతికి అందిస్తున్నారు కాబట్టి సామాన్య జనానికి శాస్త్రవేత్తలు అంటే దాదాపు భగవంతుడితో సమానం అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది నిజం నమ్ముతున్నారు, అంత ప్రభావం చూపిస్తున్నారు.
అకార్డింగ్ టు ఆర్ ఆచార్యస్ there is the descending process of knowledge and there is the ascending process of knowledge. In the ascending process of knowledge, let us say a particular person by his own observation studies nature and he comes to certain conclusions about nature. And then another scientist or another observer comes and he will extend the boundary of knowledge from point A to point B. In other words, he is standing on the discoveries and inventions of the previous person. He is assuming that they are right and now he is building on that. And the third person will come and build on that and the fourth person will come and build on that. And this way, you know, each person is standing on the shoulder of the other person and they are trying to build the tower of knowledge.
జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతుల్లో ఆరోహణ పద్ధతిలో జ్ఞానం స్వీకరించటము, అవరోహణ పద్ధతిలో జ్ఞానం స్వీకరించడం, రెండు పద్ధతులు ఉన్నాయి. ఈ ఆరోహణ పద్ధతి ఏంటంటే ప్రాథమిక అధ్యయనం మొదలు పెట్టడం. ప్రకృతి పట్ల ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకుందాం, అతను కొంత అధ్యయనం చేస్తాడు, దాని మీద కొన్ని ప్రయోగాలు చేస్తాడు, ప్రయోగాల ద్వారా కొన్ని సిద్ధాంతాలు తీసుకొస్తాడు. రెండో అతను వస్తాడు, ఇతని ప్రయోగాలు ఇవన్నీ కూడా గమనిస్తాడు, గమనించి వాటిని తీసుకుంటాడు, వాటిని తీసుకుని దాని నుంచి విస్తరింపజేయాలని చెప్పి ప్రయత్నిస్తాడు. అంటే ఒక అతను ఏ అనేటువంటి బిందువు నుంచి బి బిందువుకి వస్తే రెండో అతను అక్కడి నుంచి మొదలు పెట్టుకుని సి అనే బిందువుకు పోవడం, ఇంకొక శాస్త్రవేత్త వచ్చి ఇతర ప్రయోగాలు పట్టుకుని వాటిలో ఉన్నటువంటి విషయాలన్నీ గురించి దాని నుంచి ముందుకెళ్లడం, ఒకడు భుజాల మీద ఒకటి ఎక్కుతూ పోతూ ఉంటారు అన్నమాట. ఇది ఒక పద్ధతి, వాళ్ళ జ్ఞానం తీసుకునేటువంటి పద్ధతి.
బట్ బికాస్ ఈచ్ పర్సన్ ఇస్ హావింగ్ హిస్ ఓన్ డిఫెక్ట్స్, ఆల్ కండిషన్ లివింగ్ ఎనిటీస్ హ్యావ్ ఫోర్ డిఫెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ డిఫెక్టివ్ సెన్సెస్. Because of that they are an illusion, bhrama. And because of that they make mistakes, pramada. And because of those mistaken idea and they try to teach the mistaken idea, they have a tendency to cheat. That's called vipralipsa. So karana patva, bhrama, pramada and vipralipsa. These four defects are there in every conditioned living entity. And therefore, whatever I am trying to find will definitely be defective. Because it is with my limited senses and mind that I am trying to describe things. So I can only describe to some degree. Like a blind man, no matter how much perfectly he touches the elephant, he will not be able to give a proper description of the elephant. He can say it looks like a wall, it looks like a pillar, it looks like a snake, it looks like a rope, it looks like a fan, and it looks like a sharp sword. But if you try to put all these things together, suppose I describe, there is this entity which looks like a wall. So you draw a wall. It looks like a dagger. Then you draw a dagger. So no matter how many blind people describe the elephant, they will never be able to describe it properly. Whereas one seeing man, he can give a perfect description of the elephant. So you have to go to Tattva Darshi and hear from him. This is the Amaro Pantha. He has seen the truth. Tagudhit Pranipatena Pariprasana Sevaya Upadekshati Te Jnanam Jnaninas Tattva Darshana. He has seen the truth. Therefore he is describing. He is not speculating. So if you go to a speculator, one who is having defective senses, he is not perfect. Then from him if you hear, no matter how well he describes it, it will always be full of defects. Rather you will get a totally wrong picture of the elephant. You will think of the elephant as one, you know, inanimate object with, you know, pillars like this, a wall like that, sword like those, you know, Vishnu Rudras are carrying in their hand. Some very weird picture of the elephant will come from this. So the Aroha Pantha, the ascending process, is a defective process by definition.
కాబట్టి ఏదైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఈ ఆరోహ పంద అనేటువంటిది నిర్వచనంలోనే ఇందులో లోపం ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒకరు నిరూపించిన దాన్ని తీసుకుని దాని ఇంకా కొత్తది నిరూపించాలని చూస్తారు. కానీ అలా నిరూపించాలని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడాను లోపపూరితమైనటువంటి వాళ్లే. బద్ధజీవుడికి ప్రతి ఒక్కరికి కూడా లోపాలు ఉన్నాయి. మొట్టమొదటి లోపం ఏంటంటే ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉంటాయి. దానివల్ల ఏమొస్తుందంటే భ్రమ అనేది కలుగుతుంది. ఆ భ్రమ భ్రాంతి వల్ల ఏం చేస్తాడంటే తప్పులు చేస్తాడు. తప్పులు చేసిన తర్వాత ఆ తప్పులు ఇంకొకరికి నేర్పించాలి, ఇంకొకరికి చెప్పాలంటే మరి వాళ్ళని మోసం చేయాలి. ఈ విధంగా ఈ కర్ణాపర్ధ భ్రమ ప్రమాద విప్రలిప్స అనేటువంటి నాలుగు స్థితుల్లో ఉండేటువంటి వ్యక్తి ఏం కనిపెట్టినా కానీ అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఏది చేసినా కానీ అందులో పరిపూర్ణత అనేటువంటిది కనపడదు. ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏనుగుని గురించి ఎంత చెప్పినా కానీ అది అపరిపూర్ణంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక అతను చెప్తాడు ఏనుగంటే స్తంభంలాగా ఉందని, ఇంకొక గుడ్డివాడు ఏనుగంటే ఒక గోడలా ఉందని, ఒక పాములాగా ఉందని, లేకపోతే ఒక పెద్ద పంకాలాగా ఉందని, లేకపోతే ఒక కత్తిలాగా ఉందని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు. కానీ ఎంత చెప్పినా కానీ పరిపూర్ణమైనటువంటి వివరణ రాదు. అందుకని ఏం చేయాలంటే 10 మంది గుడ్డివాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనుగు ఎట్లా ఉందిరా అని చెప్పి అడిగే కన్నా కూడా కళ్ళున్నవాడి దగ్గరికి ఒకటి దగ్గరికి వెళ్ళి ఏనుగు ఎలా ఉంటుందంటే తత్వదర్శి అంటారు ఆయన్ని. యథార్థంగా ఏనుగు ఎలా ఉంటుందో చూశాడు కాబట్టి చూసింది చూసినట్టుగా మనకు చెప్పగలుగుతాడు. ఆ పద్ధతి ఇక్కడ మనకు చెప్పింది ఏమిటంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మికమైన గురువు తత్వదర్శి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన వినయించి అడిగి విషయాలు తెలుసుకుంటాం, ద్వారా మీకు పరిపూర్ణ అవగాహన వస్తుంది అని చెప్పి. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో ఎవరోహ పొందాన్ని దానిలో మనిషి ప్రతి ఒక్కడు లోపాలతోనే ఉంటాడు కాబట్టి అతను ఎంత చెప్పినా గానీ మనకు దాని పట్ల స్పష్టమైన అవగాహన రాదు. అందులో ఎంత చెప్పినా గానీ నీకేమనిపిస్తుంది చివరికి ఏనుగంటే ఒక జీవం లేనటువంటి గోడలాగా ఉండేటువంటి, స్తంభంలాగా ఉండేటువంటి, లేకపోతే కత్తిలాగా ఉండేటువంటి, ఇంకొకలాగా ఉండేటువంటి ఒక వస్తువు అని చెప్పి అనుకుంటావు కానీ ఏనుగు గురించి స్పష్టమైన అవగాహన నీకు రాదు.
ఐ గివ్ యూ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఐ గివ్ యూ ఏ గ్లాస్ ఆఫ్ వైట్ లిక్విడ్. I don't tell you what it is. By the Aroha Pantha, if you have to find out what that liquid is, it will be extremely difficult. First of all, you have to do some chemical tests. Some milk will go. If I give you 200 milliliters of milk, so by the time you do all the tests and confirm that it is milk, no milk will be there for you to drink it.
చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక గ్లాసులో ఒక తెల్లటి ద్రవం ఇచ్చాను, అదేంటనేటువంటి నీకు తెలియదు. సరే ఇప్పుడు ఈ ద్రవం ఏంటనేటువంటి నువ్వు తెలుసుకోవాలి. ఈ అవరోహ పందాన్ని చెప్పిన దాని ప్రకారంగా ఆ ద్రవం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దానికి పరీక్షలు మొదలు పెట్టాలి, ప్రయోగాలు ప్రారంభించాలి, దాన్ని కొంత ఆ ద్రవాన్ని తీసేసుకోవాలి. తీసుకునేసి ఇంతగా ద్రవం ఏమిటో కదా పాలే, సరే ఇది పాలను నిరూపించాలంటే ప్రయోగానికి కొన్ని పాలు తీసుకోవాలి. నీ పరీక్షలు ప్రయోగాలు మొత్తం అన్ని అయ్యేసరికి తాగడానికి చుక్క కూడా మిగిలి అక్కడ ఎందుకంటే 200 మిల్లీలీటర్ పాలను చేతిలో పెడితే ఈ ప్రయోగాలకు ఉన్నవన్న పాలంతా పోయేసరికి తాగడానికి కొద్దిగానే మిగులుతాయి అనమాట.
సో సమ్మన్ చేస్తే వెల్ ఐ కూడా గెస్ దట్ ఇస్ మిల్క్ బట్ ఇఫ్ ఇట్ వర్ నాట్ మిల్క్ ఇట్ వర్ పాయిజన్ సపోజ్ యు డ్రింక్ ఇట్ యుల్ బి డెడ్.
ఎవరి మనస్సు లేదు నేను పాలు అని చెప్పి ఊహించి కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఊహించి చెప్పినప్పుడు పాలు కాకుండా విషయం ఏంటి నీ పరిస్థితి ఏమిటి తాగితే పోతావు కదా. సో ఆ ప్రమాదం కూడా అందులో ఉందని గమనించాలి.
సో యూ కెనాట్ సే దట్ ఐ విల్ బిగిన్ విత్ ది అసంప్షన్ ఇట్స్ మిల్క్. యూ హావ్ టు బిగిన్ విత్ ది అసంప్షన్ ఇట్ మే బి ఎనీథింగ్. ఇట్ మే బి పాయిజన్ ఇట్ కెన్ బి కాల్షియం కార్బోనేట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ పెయింట్ ఆల్సో ఇట్ కెన్ బి అండ్ యూ డ్రింక్ ఎ గ్లాస్ ఆఫ్ పెయింట్ ఇట్ విల్ బి టెరబుల్ అరోహ పంథ వెరీ డేంజరస్ పాత్ వెరీ ఇంప్రాక్టికల్ పాత్ అరోహ పంథ ఇస్ ఇంప్రాక్టికల్ పాత్ యూ కెనాట్ లివ్ బై ఇట్ బికాస్ సంబడి ఈస్ టెల్లింగ్ యూ దిస్ మిల్క్ అండ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ ఇస్ మిల్క్ దేర్ఫోర్ యూ కెన్ డ్రింక్ ఇట్. యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గవర్నమెంట్ బికాస్ ద గవర్నమెంట్ ఈస్ ఆథరైజింగ్ దిస్ ఇస్ మిల్క్ ఇన్ అవర్ డైరీ మిల్క్ అండ్ సేయింగ్ అండ్ సిమిలర్లీ ఫ్రమ్ అవర్ కౌస్ right in front of you we are drawing the milk and giving you this milk take it. So depends on who is giving you. If that person gives you because it's your mother who gives you that saying this milk take it, you don't question it, you don't go to the lab and do tests and all that, you simply drink it and be healthy na. But if your enemy gives the same liquid and says this milk, you'll be very suspicious. This may not be milk, this may be visham. So, Aroha Pantha is impractical. Avaroha Pantha is practical and very efficient. It only remains now in whom you should place faith. Avaroha Pantha also requires faith. Aroha Pantha also requires faith. But if you place faith in the proper authority, because a friend is giving, a loving friend is giving, or a trusted person is giving, therefore you understand, this is milk, you drink it, it tastes like milk, it works like milk, and it is confirmed that it is milk. And yes, you may do a test. Some people, they may say, can you prove it by test? Yes, now that you know it's milk, you can do a milk test with using only 5 milliliters and show that it is actually milk. But there is the Aroha Pantha. The essential point is Avaroha Pantha, not Aroha Pantha. Similarly, if you want to know who is your father, this is Prabhupada's example, Jiva Goswami's example. Acharyas, they give deadly examples. Huh? You cannot defeat the logic. He asks, if you want to know who is your father, Aroha Pantha will not answer this question at all. You will not be able to find the answer. But Avaroha Pantha, instantly you can find the answer. You go and ask your mother, she will tell you. One time I was giving lecture in IIT on this topic, Aroha Pantha, Avaroha Pantha, and I gave this example. If you want to know who is your father, how will you know? And nobody answered. About 200 very sharp, bright IIT students were there. Nobody was answering this question. I said, you people don't know the answer to this question? They honestly said, we don't know the answer to this question. When I said, you can know from your mother, one of the boys said, what if my mother is a prostitute? How can I tell? So, my answer to him was, then your Avaroha Pantha is damaged because the authority is impure. She has become Vyabhichari. Because she is Vyabhichari, it is not Avaroha Pantha, it is again Aroha Pantha only. If you have wrong authority, then the Aroha Pantha doesn't work. The Avaroha Pantha doesn't work. It is becoming Aroha Pantha. So Avaroha Pantha means you place your faith in undisturbed authorities. Pure authorities. Idi Shushruma Dhiranam Enastad Vijachakshire. All these things should be understood by hearing from persons who are completely undisturbed by any material desires. They are completely fixed in distributing transcendental knowledge as it is. They have seen the truth and they live the truth. If you see the truth, if you don't live the truth, you don't see the truth. You cannot simultaneously live the truth and not see the truth. It's impossible. So those who have seen the truth, they live the truth. There is a complete match between what they speak and what they live. And therefore, you can place faith in them. When you talk to your mother, who is very pure towards the father, and ask her, who is my father, she can answer immediately. So somebody asked me, how can you know who is your mother? But mother, this is not too difficult. Now there are so many witnesses from where you come. That is easy. Mother, there is a witness. But there is no witness of the father except the mother. This is the transcendental point. Things that you cannot see, they have to be understood only by hearing from undisturbed authorities. You have to have faith in them. And if you don't have faith in them, you return to the path of faith in material scientists of any description.
Arohapanta, avarohapanta nenduna anamata. ఆరోహపంత అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చినట్టు గుడ్డివాళ్ల సంగతి, శాస్త్రవేత్తల సంగతి. అవరోహ పంత అంటే ఏంటంటే పూర్తిగా అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రామాణికమైన వ్యక్తులు వాళ్ళని ఆశ్రయించడము, ఇది అవరోహ పంత. ఆరోహ పంత అంటే భౌతికమైనటువంటి వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకుంటూ పోతే ఇది ఆరోహ పంత అంటే ప్రయోగాలు చేసుకోవడం పాలకి. కానీ నిజంగా పాలకు మనం ప్రయోగం చేసే అవసరం లేకుండా అవరోహ పంత తీసుకుంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచితే ఆ వ్యక్తి చెప్తాడు ఇవి పాలని, వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ పాలు అన్ని కడుపు నిండా తాగొచ్చు, పుష్టిగా ఉండొచ్చు, పాలు తాగుతూ ఆనందించవచ్చు కూడా. అదే ఆరోహ పంత మీద నమ్మకం పెట్టుకుంటే ఈ పాలు ఎలా వచ్చినాయి, ఇవి పాలా కాదని పరీక్ష చేస్తూ పోతే దానివల్ల మనం పూర్తిగా సత్యం తెలుసుకోలేము, ఒకటి. రెండోది వచ్చిన ద్రవం ఏదైనా ఉండొచ్చు, లేదు అది వచ్చిన పాలు అని చెప్పి ఊహించి నేను తాగేస్తాను కదా, ఆ విధంగా పాలు మొత్తం నాకు ఉపయోగపడతాయి కదా అంటే ఇంతకు ముందే చెప్పారు అది పాలు కాకుండా విషయం అయితే అప్పుడేంటి నీ పరిస్థితి, అది విషయం అయ్యుండొచ్చు లేకపోతే ఇంకేదన్నా పొటాషియం అయ్యుండొచ్చు లేకపోతే ఇంకోటి ఏదన్నా రంగు అయ్యుండొచ్చు, తెల్లని రంగు అయ్యుండొచ్చు, అది మనం అది పాలను తాగిస్తే పరిస్థితి ఏమవుతుంది. ఇవన్నీ కూడా ఆరోహ పంతాలో ఉన్నటువంటి అవలక్షణం. వీటన్నిటి నుంచి మనం జాగ్రత్తగా ఉండి ఏంటంటే అవరోహ పంత తీసుకుంటే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మనం ప్రామాణిక వ్యక్తుల దగ్గర విశ్వాసం ఉంచి వాళ్ళ నుంచి ఇది పాలు అని చెప్తే పాలని నమ్మి మనం తీసుకోవడం వల్ల మనం ప్రయోజనాన్ని పొందుతాం. ఇప్పుడు అందుకే చూడండి మనకి ఈ రకమైన విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది, మనం దాన్ని ఆచరిస్తున్నాం కూడా. ప్రభుత్వ వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి డైరీలో పాల కేంద్రాల్లో ఇవి పాలు అని చెప్పిస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటే బట్టి అక్కడికి వెళ్ళి పాలు కొనుక్కొని మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కానీ గోశాల్లో ప్రత్యక్షంగా మనం గోవు దగ్గర నుంచి పాలు తీసుకొచ్చి భక్తులు ఇవి ఆవు పాలని చెప్పిస్తున్నారు కాబట్టి మనం విశ్వాసంతో తీసుకుంటాం. తల్లి ఎంత ప్రేమతో ఈ పాలన అయినా తాగని చెప్పిస్తుంది కాబట్టి తల్లి మీద విశ్వాసం వల్ల పాలను మనం స్వీకరిస్తున్నాం, పూర్తి ప్రయోజనం పొందుతున్నాం. అదే ఒక శత్రువు మనకి ఈ పాలని చెప్పి తాగమని ఇస్తే తీసుకుంటామా, ఎందుకంటే విశ్వాసం లేదు అతని మీద, అవి పాలే ఇచ్చాడో విషయమే ఇచ్చాడో తెలియదు. అందువల్ల అవరోహ పంత అనేటువంటిది ఎప్పుడూ ఉపయోగపడుతుంది, ఆరోహ పంత అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వదు. దీనికి ప్రభు ఉదాహరణ చెప్తున్నారు, 200 విద్యార్థులతో ఒకసారి ఉపన్యాసం చెప్తున్నప్పుడు, అంటే ఉపన్యాసం అంటే ఆ రోజుల్లో తరగతి చెప్పేటప్పుడు క్లాసులో తరగతి గదిలో వాళ్ళని అడిగారంట, ఇది ఆచార్యుల ఉదాహరణ, ప్రభుపాదుల వారు జీవగోస్వామి ఆచార్యులు చెప్పింది. ఆచార్యులు ఎప్పుడు కూడా ఉదాహరణలు ఇస్తే మామూలుండి ఇవ్వరు, భయంకరమైనటువంటి తలకి బాగా తగిలే ఉదాహరణలు ఇస్తారు. అందులో అడిగారు ప్రభుపాదుల వారు చెప్పిన ఉదాహరణని ప్రభు విద్యార్థులను ఉద్దేశించి అడిగారు, మీ తండ్రిని మీరు ఎలా కనుక్కుంటారు అసలు, ఇతను నా తండ్రి అని చెప్పి మీరు ఎలా కనుక్కోగలుగుతారు అని. ఎవరు సమాధానం చెప్పలేదు, నిజాయితీగా మాకు తెలియదు అన్నారు. ప్రభు చెప్పారు మీ తండ్రి మీరు ఎలా కనుక్కుంటారంటే తల్లి మీదకి చెప్పేస్తుంది, అది కనుక్కుంటే కానీ ప్రయోగాలు పరిశోధనలు అవసరమా, తల్లి దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా మా నాన్నగారు అని అంటే చెప్తుంది. ఇందులో ఒకళ్ళు వచ్చాడు, ఉదాహరణకి నా తల్లి వ్యభిచారిణి అయితే నా తండ్రి నేను తెలుసుకోలేను కదా అన్నారు. అప్పుడు ప్రభు చెప్పారు ఒకవేళ అదే కనుక నిజమైతే అప్పుడు నువ్వు ఆమె దగ్గర నుంచి తెలుసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు, అది అవరోహ పంత కాదు. అవరోహ పంత ప్రకారం తల్లి మీద నమ్మకం ఉంచి మనం నాన్న తండ్రిని తెలుసుకోవడం, కానీ అక్కడ యాజమాన్యం లోపంతో ఉన్నారు, ఆ తల్లి వ్యభిచారణ అయి ఉంది కాబట్టి ఆమె దగ్గర నుంచి మన తండ్రిని నిజంగా తెలుసుకునే పద్ధతి కాదు, కాబట్టి అది అవరోహ పంత కాదనమాట, ఆరోహ పంతనే అవుతుంది. సారాంశం ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నమ్మకం ఉంచి విషయాన్ని తెలుసుకోవడం అనేది అవరోహ పంత అని చెప్పారు, మనం సొంతంగా ప్రయోగం చేసి తెలుసుకునేది ఆరోహ పంత అన్నారు. కానీ మనం తెలుసుకునే పెద్దవాళ్ళు ప్రామాణికులు కాకపోతే వాళ్ళు చెల్లిస్తూ విశ్వాసం లేకుండా ఉంటే అప్పుడు వాళ్ళ నుంచి మనం తెలుసుకునేది ఆరోహ పంత కాదు, అది కూడా ఆరోహ పంతనే అవుతుంది, అంటే దిగజారినటువంటి పరిస్థితి అవుతుంది. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ భౌతికమైన కోరికలు లేకుండా అచంచలమైన విశ్వాసం భగవంతుని పట్ల ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచే తత్వాన్ని యథార్థంగా దర్శించిన అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు అది అవరోహ పంతం అవుతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అడిగారనమాట. తల్లిని నుంచి మనం తెలుసుకోవాలని చెప్పేసి అన్నారు. అసలు తల్లిని మనం ఎలా తెలుసుకోవాలి అని? తల్లిని తెలుసుకోవడం సులభమే, తండ్రిని తెలుసుకోవడం కష్టం. తల్లిని తెలుసుకోవడానికి ఎన్నో గుర్తులు దొరుకుతాయి, కానీ తండ్రిని తెలుసుకోవడం తల్లి చెప్తేనే తెలియాలి. కనుక మనకేమిటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏవైతే తెలియనటువంటివి, గుప్తమైనటువంటివి, కనుమరుగైన విషయాలు ఉంటాయో అవి తెలుసుకోవాలంటే భౌతిక కోరికలు ఏమీ లేనటువంటి స్థిరంగా ఉండేటువంటి ప్రామాణిక యాజమాన్యాన్ని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన విధంగా మనం అవరోహ పొందాలో తెలుసుకుంటే అవుతుందనమాట. ఎందుకంటే వాళ్ళు తత్వదర్శులు, తత్వాన్ని దర్శించిన వాడు తత్వం ప్రకారం నడుచుకునేవాడు. తత్వాన్ని దర్శించి దాని ప్రకారం నడుచుకోకుండా ఉండరు ఎవరు. ఎవరైనా తత్వాన్ని దర్శిస్తున్నాడు అంటే దాని ప్రకారం నడుచుకుంటాడు. అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి అవరోహ పొందాలో మనం తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ ఆరోహ పొందడం వల్ల ప్రయోగాలు పరిశోధన వల్ల ఉపయోగం లేదు.
సో బికాస్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎండ్ నౌ. జస్ట్ వన్ ఆర్ టూ ఫైనల్ పాయింట్స్. ఈ శ్రద్ధ ఇస్ ఎ వెరీ సటిల్ క్వాలిటీ అండ్ దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఎంటైర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఆర్ శ్రద్ధ ఇన్ ప్యూర్ అథారిటీస్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ వీ సబ్మిసివ్లీ హియర్ ఫ్రమ్ దెమ్ అండ్ we associate with them in a mood of service. Otherwise, our faith will not increase. Especially, we come from a very bad background of faith. We have a lot of faith in material approach to life. And therefore, to have a pure spiritual faith is very difficult. So we should be very, very careful, especially in the beginning stages, not to submissively associate with faithless persons or those who are disturbing the faith. In this way, if we continue, our faith will grow and mature. Just like if I want to go from here to the train station in Tirupati, somebody, I may ask Nityamukta Prabhu and he may give me directions. Go outside the temple gate, make a right turn and you will come to traffic light and within half a kilometer you will see this sign and this sign and finally you will come to the station. I have three options. One is I can reject his total guidance, saying that I think you're bluffing, blind rejection. Another is blind acceptance. I close my eyes and I just walk along the ways he has pointed. And if he has actually bluffed me, I don't reach the station, but I reach some other place. But the third approach is the actual approach recommended by the Shastras. You accept in faith and walk the path. Then after half a kilometer, you will come to such and such a place which is said. Your faith will increase. Then you walk some more according to the path that he has given. Your faith will increase. Then you walk some more. At every step, you need to have faith. But your faith is confirmed for all the previous steps. So the acharyas have chalked out the path of progress. Adho shraddha, tata sadhu sangha, tato bhajana kriya, tata nishtha. All these different stages they have chalked out. So as you follow the principles of bhakti yoga, you will actually feel that you are walking on the path of pure devotional service.
విశ్వాసం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత అవసరమైనటువంటి అంతరంగ లక్షణం అది. అది ఆ విశ్వాసం అనేటువంటిది లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం లేదు. మరి మనలో విశ్వాసం పెంచుకోవాలంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చంచలమైనటువంటిది లేకుండా స్థిరంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర విధేయతతో వినాలి, సేవాభావంతో వాళ్ళ సాంగత్యం చేయాలి. దానివల్ల మన విశ్వాసం అనేటువంటిది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా ఎలాంటి పూర్వాశ్రయం నుంచి వచ్చామంటే భౌతికంగా అనేక విషయాల మీద విశ్వాసం ఉంచుకొని అనేక విధాలుగా విశ్వాసం దెబ్బతిని అలాంటి స్థితుల నుంచి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాం. కాబట్టి ఎవరికి ఆధ్యాత్మిక జీవితంలో పూర్ణ విశ్వాసం ఉన్నకూలంగా రాదు. ఎవరైతే నిండు విశ్వాసం కలిగినటువంటి ఆధ్యాత్మికమైన ప్రామాణిక వ్యక్తులు ఉంటారో వాళ్లతో స్థిరంగా సాంగత్యం చేసి వినయంతో వాళ్ళ దగ్గర నుంచి విని సేవాభావంతో వాళ్ళ సాంగత్యం చేస్తే తప్ప మనలో ఆ విశ్వాసం అనేటువంటిది ఎదిగే అవకాశం ఉండదు. వాళ్ళతో ఆ విధంగా సేవాభావంతో సాంగత్యం చేస్తే విశ్వాసం నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంది. అయితే ఆ విశ్వాసం మనలో ఎలా పెంపొందించుకోవాలనేటువంటి ఈ విషయానికి ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, మనము ఎట్లా మనలో విశ్వాసం ఒక్కొక్క మెట్టు పెంచుకోవాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రభు వచ్చి నా దగ్గరికి వచ్చి నేను రిలాక్సేషన్కి వెళ్ళాలి ఎట్లా అని చెప్పి అడిగితే నేను చెప్తాను, అలా బయటకు వెళ్ళి గేట్ దాటండి, నేరుగా వెళ్ళండి, అక్కడ ఒక కొడలి ఉంటుంది, అక్కడి నుంచి నేరుగా వెళ్ళండి, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో చోట నేరుగా పోండి, ఇంకో గుర్తు కనపడుతుంది, అక్కడికి వెళ్తే రైల్వే స్టేషన్. ఇప్పుడు నేను చెప్పిన సమాధానం మూడు విధాలైన అవకాశాలు ఆయన చూసుకోవచ్చు. ఒకటేంటి, మొదటిది అంత బుక్కా ఇస్తున్నావు నువ్వు చెప్పాలి నేను నమ్మాలా అని చెప్పేసి నన్ను తిరస్కరించవచ్చు, లేదు నేను చెప్పాను కదా అని చెప్పి గుడ్డిగా కళ్ళు మూసుకునేసి వెళ్ళిపోవచ్చు, నేను చెప్పాడు కదా ఆ దారిలో అని చెప్పేసి. అలా వెళ్ళినప్పుడు నేను చెప్పిన దారి సరిగ్గా చెప్పకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా ఇంకో దానికి ఎక్కడికి వెళ్తారు. కాబట్టి ఇది రెండో పద్ధతి. మూడోది ఏంటంటే చక్కగా కళ్ళు తెచ్చుకొని నేను చెప్పిన విధంగా వెళ్తూ ఉంటే ఇలా గేటు దాటిన తర్వాత చిన్నగా ఇలా బయటికి పోతే అక్కడ కూడలి కనపడింది. చెప్పాడు కూడలి కనపడింది అంటే ఆయన చెప్పిన మార్గంలో సరిగ్గానే వస్తున్నాను. నేరుగా వెళ్ళండి ఇంకో స్తంభం కనపడింది అని చెప్పాను. కొంచెం దాని ముందుకు వెళ్ళిన తర్వాత స్తంభం కనపడింది, అతను చెప్పాడు స్తంభం కనపడింది, ఇంకొంచెం విశ్వాసం పెరిగింది. ఇంకా నేరుగా వెళ్ళండి అక్కడ ఒక గుర్తు కనపడుతుందని చెప్పాను, అక్కడికి వెళ్ళారు చెప్పాడు గుర్తు కనపడింది. ఈ విధంగా ఏమవుతానంటే విశ్వాసాన్ని ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ చేరుకోవాల్సిన లక్ష్యం చేరుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదేవిధంగా మనకు ఆచార్యులు ఏం చేశారంటే శ్రద్ధ అని సాధుసంగం అని భజన క్రియ అని అనధ్వనివృత్తి అని నిష్ఠ అని మనకు దారి ఏర్పరిచి ఉంచారు. మనం ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటే అసలు ఉన్నటువంటి సూత్రాలు యథార్థంగా మనం ఆచరిస్తూ పోతే మనకంతా కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఒక దారిలో వెళ్తున్నాం అనిపిస్తుంది. దారిలో వెళ్తున్న కొద్ది కూడా మనకి అన్ని గుర్తులు కనపడతాయి, ఇగో ఈ దశలో ఇక్కడ ఉన్నాము, ఈ దశలో ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక్కొక్క మెట్టు మన విశ్వాసం పెరుగుతుంది. ఈ విధంగా మనం విశ్వాసం పెంచుకోవాలి. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఈ లోపల మనకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. కాబట్టి ఎవరైతే మన విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చంచలమైన విశ్వాసాలతో ఉన్నారో అలాంటి వాళ్ళ జోలికి సాంగత్యానికి కాస్తంత మనము జాగ్రత్తగా దూరంగా ఉంటూ మన విశ్వాసం దెబ్బతీసుకోకుండా వాళ్ళ సాంగత్యం వల్ల అప్రమత్తంగా ఉంటూ విశ్వాసం నిండుగా ఉన్న వ్యక్తుల దగ్గర సేవాభావంతో సాంగత్యం చేసి వాళ్ళ దగ్గర నుంచి వినాలి.
సో ది అవరో పంతా బికమ్స్ వెరీ ఈజీ ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ హూ ఇస్ ఎ ప్యూర్ అన్డిస్టర్బ్డ్ అథారిటీ. దట్స్ ఆల్. వన్స్ యూ అండర్స్టాండ్ దాట్ యూ కెన్ ప్లేస్ యువర్ ఫుల్ ఫేత్ అండ్ ఫాలో టు అటైన్ పర్ఫెక్షన్.
ఎవరు పవిత్రంగా పూర్ణ విశ్వాసంతో చంచలం లేకుండా ఉన్నారు అనేటువంటి విషయం అవరోహ పంథాన్ని ఆశ్రయించిన వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది. ఒకసారి అలాంటి యాజమాన్యం మనకి దక్కారు అనేది అర్థమైందంటే చాలా అయిపోయింది. ఇంక వాళ్ళు చెప్పినట్లుగా మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే విశ్వాసం చక్కగా పెరుగుతుంది.
బై ది అవరోహ పంథ యూ కెన్ నెవర్ హ్యావ్ దిస్ కన్ఫర్మ్డ్ ఫెయిత్. ఇట్ ఈస్ ఆల్వేస్ స్పెక్యులేటివ్, ఇట్స్ నెవర్ ష్యూర్, అండ్ దేర్ఫోర్ ఇట్స్ ఆల్వేస్ ట్రబుల్సమ్.
అందుకని ఆరోహ పంథ అనేటువంటి చెప్పాము ఇంతకుముందు ప్రయోగాలు చేసుకునేది. అది ఎప్పటికీ కూడా దానిలో పూర్ణ విశ్వాసం రాదు. ఎప్పుడు మనోకల్పనలు ఊహాజనితాలు, దానివల్ల ఏది కూడా పరిపూర్ణంగా సిద్ధించదు, అన్ని కూడా సమస్యలతో నిండి ఉంటుంది.
సో వెన్ ప్రభుపాద్ సేస్ మ్యాన్ డిడ్ నాట్ ల్యాండ్ ఆన్ ద మూన్, వీ అక్సెప్ట్ ఇట్, వీ డోంట్ నీడ్ టు క్వశ్చన్ ఇట్. అఫ్ కోర్స్ ఎక్స్ప్లెయిన్స్ వై అండ్ హౌ అండ్ ఆల్ దాట్, దట్ ఈస్ ఫర్ అడిషనల్ ఎన్హాన్స్డ్ అండర్స్టాండింగ్ but when he says he is not learner, immediately we accept here is an undisturbed authority, a pure devotee of Krishna. He must have solid reasons why he is saying it. Now it is only up to me to gradually understand the truth of this. So avaroha pantha is very easy, anybody can follow it. It requires faith, but the other path also requires faith. So it is not that faith is not required in anything. Just to eat food you need faith, just to walk you need faith, just to go to the marketplace you need faith, to get a degree you need faith, to do anything in life you need faith. So it is not faith is removed, but in whom you place the faith, that is the question.
Manaki avaroha pantha anetundi chala slow anetundi ippudu andukane prabhupadala varu manaku cheptunaru manavudu chandrudu meeda adugu pettaledu ani manam daniki poornanga nammutunnam enduku pettaledu పెట్టాడు అనేటువంటిది ఏ విధంగా తప్పు అనేటువంటి నిరూపణలు అవన్నీ మళ్ళీ తర్వాత అవన్నీ ఏంటంటే మన అవగాహన కాస్త మళ్ళీ అభివృద్ధి చేసేటువంటి సహాయాలు మాత్రమే. కానీ మొట్టమొదటి అవగాహన ఏంటంటే ప్రభుపాదులు గారు చెప్పారు చంద్రుడి మీద మానవుడు అడుగు పెట్టలేదని, అంతే. ఈ విశ్వాసాన్ని మనం ఎందుకని ఏమాత్రం కలక్ చెందినటువంటి పరిపూర్ణ విశ్వాసం భగవంతుని మీద ఉంచినటువంటి ప్రభుపాదుల వారి వంటి ప్రామాణిక యజమాని చెప్పారు కాబట్టి మనం నమ్ముతున్నాం. ఈ పద్ధతిలో ఎవరో పొందాలో విశ్వాసం అనేటువంటి చాలా సులభంగా ఉంటుంది, ఆచరించడం కూడా చాలా సులభతరంగా ఉంటుంది. ఆరోహకొంత అయితే అంత సులభతరంగా ఉండదు, ఎప్పుడు కూడాను కల్పనలతో నిండి ఉంటుంది. కానీ అక్కడ కూడా విశ్వాసం కావాలి. విశ్వాసం అనేటువంటిది అవరోహ పంతాకి కావాలి, ఆరోహ పంతాకి కావాలి, రెండింటిలోనూ విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం దేనిలోనైనా కావాలి, విశ్వాసం లేకుండా ఎవరుంటారు చెప్పండి? తినాలన్నా విశ్వాసం కావాలి, నడవాలన్నా విశ్వాసం కావాలి, సంతకి లేవని కొడుకు రావాలంటే విశ్వాసం కావాలి, డిగ్రీ పొందాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఏదీ కాదు. కానీ విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం అనేటువంటిది మనం గమనించాలి. ఈ ఆరోహ పంతాలో ఈ ప్రయోగాలు రసాయనాలు ప్రక్రియలు అంతా కాకుండా ప్రామాణికమైన ఆధ్యాత్మిక యజమాన్యమైనటువంటి అవరోహ పంత స్వీకరించి దాని మీద మనం విశ్వాసం ఉంచితే ఫలితం చాలా సులభంగా మనం పొందుతాము.
ఇఫ్ యూ ప్లేస్ ఫెయిత్ అండ్ బ్లైండ్ పీపుల్ యూ విల్ ఫాల్ ఇన్ టు ది డిచ్. ఇఫ్ యూ ప్లేస్ ఫెయిత్ అండ్ సీయింగ్ పీపుల్ యూ విల్ గో టు వైకుంఠ.
గుడ్డి వాళ్ళని నమ్ముకుంటే గోతులో పడతాం, కాస్త కళ్ళున్న వాళ్ళని నమ్ముకుంటే కావలసిన చోటుకి చేరుకుంటాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదికి
గ్రేస్, కృష్ణస్వామి ప్రభువుకి, శ్రీల ప్రభుపాదికి జై గోర్.